మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి నుంచి 23వ వచనాలు. ఈరోజు మనకున్నటువంటి పోర్షన్. మొదటి స్టడీ టీమ్ మెంబర్ విక్టర్ పాల్ బ్రదర్ మొదటి 4 వచనాలు చదవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తాం. వాయిస్ క్లియర్ గా ఉంది, సమయం తీసుకోండి.
ఈనాటి వాక్యపత్రం చదువుకుందాం. నాకు ఇవ్వబడిన పోర్షన్ మత్తయి సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రే, జబదయ్య కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్పయ్య కుమారుడు యాకోబు, తద్దయ్యను మారు పెరుగల లెబ్బాయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతీయుడ. ప్రైజ్ లార్డ్ సార్.
బ్రదర్ చక్కగా చదివినటువంటి విక్టర్ పాల్ బ్రదర్ కొందనాలు. 5 నుంచి 7 వచనాలు సిస్టర్ లావణ్య గారు ట్రైనింగ్ టీం నుంచి. సిస్టర్ ప్రైజ్ లోనమ్మా, మీ వాయిస్ క్లియర్ గా ఉంది, సమయం తీసుకోండి.
యేసు ఆ 12 మందిని పంపచ్చు. వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనుల దానిలోనికి వెళ్లకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి, గాని ఇశ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉండదని ప్రకటించుడి. థ్యాంక్ యూ అన్న.
థ్యాంక్ యూ సిస్టర్ గారు. రాజుగారు 8 నుంచి 9 వచనాలు.
పదవ అధ్యాయం 8 మరియు 9 వచనాలు. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కృషి రోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెలగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. థ్యాంక్ యూ బ్రదర్.
తర్వాత నాగరత్నం గారు 10 నుంచి 12 వచనాలు.
పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్లి వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి.
సతీష్ గారు.
ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనా విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ జనమందు ఆ పట్టణపు గతి అంటే సోదోమ గోమర ప్రదేశముల గతి వారోదని ఎండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
తర్వాత రూతు సిస్టర్ గారు 16 నుంచి 18 వచనాలు. సిస్టర్ సమయం
తీసుకోండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక, పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులను ఇండు. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టిందురు. వీరికి అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు.
రాజశేఖర్ గారు 19-18
సార్. వందనాలు సార్.
వందనాలు బ్రదర్. సమయం తీసుకోండి.
మత్తయి సువార్త 10:19-20 చదువుకున్నాం. వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. సర్వందనాలు సార్.
వందనాలు బ్రదర్. శేఖర్ బ్రదర్, 21-23 వచనాలు.
ప్రైజ్లాడ్ సార్. వందనాలండి.
ప్రైజ్లాడ్. సమయం తీసుకోండి.
లార్డ్ బైబిల్ స్టడీకి మత్తయి సువార్త 10:21-23 వరకు. సహోదరుడు సహోదరిని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. వారు ఈ పట్టణములో మిమ్మను హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి, మనిషి కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్తున్నాను.
తెలియజేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో దేవా మీ సన్నిధానంలో ఉదయాన్నే చేరి నా ప్రభు మీరు మాకు ఇచ్చినటువంటి నేను మీ యొక్క లేఖనాలను ప్రభు మేము ధ్యానం చేయడానికి నేను సరైనగా నేను డిస్కషన్ జరగడానికి మీ యొక్క సహాయం కొరకు అర్థిస్తా ఉన్నాం. కృప చూపించమని వేడుకుంటున్నాం. మంచిగా నాయన ఈ యొక్క డిస్కషన్ జరగడానికి సహాయం తెచ్చేయండి. ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా దేవా మంచిగా నాయన మా అందరికీ నా ప్రభ మీ యొక్క లేఖనాలను ఏ ఉద్దేశంతో తెచ్చారో ఆ మీ ఉద్దేశాన్ని నా ప్రభ మేము గ్రహించడానికి, గ్రహించినటువంటి మీ ఉద్దేశానుసారం మేమంతా జీవించడానికి సహాయం దయచేయమని కృప చూపించమని వేడుకుంటూ స్టడీ అంతట్లో దేవా మీ యొక్క సన్నిధి కాపుదల మీ యొక్క కృప కొరకై వేడుకుంటూ మంచిగా జరిగించడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చాలా చక్కగా చదివారండి విక్టర్ పాల్ బ్రదర్. మీ యొక్క మీరు చదివినటువంటి పోర్షన్ మీ సాధారణ భాషలో మీ సొంత మాటల్లో చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఎలాంటి వివరణ జోలికి వెళ్ళద్దు. జస్ట్ మీకు ఇవ్వబడినటువంటి పోర్షన్ మీకు ఎలా అర్థమైంది మీ సొంత మాటలో చెప్పాల్సిందిగా కోరుతున్నాం.
సార్ వందనాలు సార్. నేను చదువుకున్న మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిచర్యకు ముందు 12 శిష్యులను ఏర్పరచుకుని వాళ్ళని రాజసువార్తకు పంపిస్తూ వాళ్ళకి ఒక అధికారాన్ని ఇస్తున్నారు. ఆ అధికారం ఏంటంటే అపవిత్రాత్మను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగాన్ని వ్యాధిని స్వస్థపరచడానికి వారికి అధికారం ఇస్తూ వారిని పంపిస్తున్నటువంటి మాటలుగా నాకు అర్థమవుతున్నాయి సార్. వాళ్ళని పంపిస్తూ వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 12 పేర్లు ఇక్కడ మెన్షన్ చేసినట్లు రాయబడిన మాటలు నాకు అర్థమవుతున్నాయి సార్. ప్రైజ్లర్ సార్.
మంచిది, చక్కగా చెప్పారు. లావణ్య సిస్టర్ గారు 5-7 వచనాలు మీకేమర్థమైంది మీ సొంత మాటల్లో. అక్కడ ఉన్నటువంటి పోర్షన్ వరకే వివరణలోకి వెళ్లకు. ప్రైజ్లర్ సిస్టర్ సమయం తీసుకోండి.
ఇందాక అన్న చెప్పిన దాంతో రిలేటెడ్ గానే ఆ శిష్యులను ప్రభు పంపిస్తూ ఏం చెప్పారంటే, మీరు ఇజ్రాయెల్ ప్రజల మధ్యకి యెరూషలేము వారికే మీరు సువార్తను ప్రకటించండి, దేవుని మాటలు చెప్పండి, మీరు వేరే సమరే దేశం కానీ చుట్టుపక్కల ప్రాంతాలకి దేనికి వెళ్ళొద్దు అని చెప్పి ప్రభు చెప్పినట్టుగా
సిస్టర్ వాయిస్ కట్ అవుతుంది. రైట్, చక్కగా ప్రైజ్ చేయడం. ఇంకా ఎవరు ఎవరి వద్దకు వెళ్ళొద్దు, ఇస్రాయేల్ వద్దకే వెళ్ళండి అని చెప్పినట్లుగా అర్థం చేసుకున్నారు. మంచి సిస్టర్. రాజుగారు 8-9 వచనాలు.
ప్రైజ్ లార్డ్ బ్రదర్.
సమయం తీసుకుంటారు.
ఈ మత్తయి సువార్త 10:8-9 వచనాలు నాకు ఇవ్వబడిన వచనాలు. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నానంటే వారిని ఇస్రాయేల్ వద్దకు వెళ్ళినప్పుడు రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, ఆయనకి దేవుడు ఏదైతే వీరిని అభిషేకించి అధికారం ఇచ్చారో దాని ప్రకారము వారిని లేపండి, కృష్టి రోగులను శుద్ధులనుగా చేయండి, అదేవిధంగా దయ్యములు పట్టి పీడింపబడుతున్న వారిని విడిపించండి. ఉచితంగా పొందారు కాబట్టి ఈ కృపను మీకు ఇస్తున్నాను. ఈ కృప ద్వారా మీరు మీకు ఇచ్చిన కృప ద్వారా ఇతరులకు కూడా అదే విధముగా మీరు కూడా ఉచితముగానే సహాయం చేయమని చెప్పి చెప్పడం జరిగింది బ్రదర్. అదేవిధంగా మీ సంచులలో బంగారంనైనను వెండినైనను రాగినైనను అంటే వీటి విలువ గలవి ఏదైనా మీరు ఉంచుకోవద్దు. మీ ప్రయాణం కొరకు జాలినైన ఈవెన్ సంచిని కూడా మీరు దగ్గర పెట్టుకోవద్దు. ఒక ఎక్స్ట్రా అంగీలు కూడా ఏది కూడా చెప్పులనైనను కూడా చేతికరనైనా సిద్ధపరచుకోవడం పెట్టుకోవద్దు అని చెప్పి దేవుడు కరాఖండికి చెప్పి వారిని పంపిస్తున్నాడని నేను అర్థం చేసుకున్నాను బ్రదర్. థ్యాంక్ యూ.
మంచిది బ్రదర్. నాగరత్నం సిస్టర్ గారు 10:10-12 వచనాలు మీరు ఎలా అర్థం చేసుకున్నారు మీ సొంత మాటలు?
9 వచనంలో చూసుకుంటే వారిని వారితో కూడా ఏమి తీసుకెళ్లొద్దని చెప్పారు కదా, అలాగే వారు దేవుని పని చేయడానికి వెళ్లారు. ఆ పనికి ఆహారం మాత్రమే పాత్రలు అనేది వారికి తెలియజేస్తున్నారు. వారు ఏ పట్టణంలో అయితే ఏ గ్రామంలో అయితే ప్రవేశిస్తూ ఉన్నారో వారు నివసించడానికి యోగ్యంగా ఎవరున్నారనేది అక్కడ విచారణ చేసి మరి వారి ఇంటికి మాత్రమే వెళ్ళాలి. అలాగే వారు ఏ ఇంట్లో ప్రవేశిస్తున్నారో ఆ ఇంటికి ముందుగా శుభమని తెలియజేయాలి, వారిని ఆశీర్వదించాలి. నాకు అర్థమైంది.
మంచి సిస్టర్. తర్వాత సతీష్ గారు 13-15 వచ్చినారు.
ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు సువార్తకి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వస్తుంది, అది అయోగ్యమైనది మీ సమాధానం వల్ల మీకు తిరిగి వస్తుందని చెప్పడం జరిగింది సార్. అదే రీతిగా అయితే ఎవడైనా మిమ్మల్ని చేర్చుకోవాలనుకుంటూ ఉన్నట్టయితే ఆ ఇల్లు అయోగ్యమైనది కాబట్టి ఆ ఇంటిని పోమ్మని చెప్పారు బ్రదర్. తర్వాత విమర్శ గ్రామంలో ఆ యొక్క గతి అంటే ఆ యొక్క పట్టణం గతి ఎట్లాగుంటుందంటే వారోదయని మీతో నిశ్చయంగా చెప్తున్నానని మరి ఇక్కడ మనకు యేసు ప్రభు ఇక్కడ మనకి యేసు ప్రభు శిష్యులకు చెప్పినట్టుగా నాకు అర్థమైంది బ్రదర్.
అట్లాగే బ్రదర్. రూతు సిస్టర్ గారు 16-18 వచనాలు.
శిష్యులను సువార్త ప్రకటించడం కోసము పంపిస్తూ తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటే శిష్యులను గొర్రెలుగా పోలుస్తూ వచ్చారు. సువార్త ప్రకటించేటప్పుడు తోడేళ్ళు అంటే అకాలం అక్కడ ఉన్నటువంటి శిష్యు పరిసయ్యులు సద్దుకాయలు యాజకులు ఇలాంటి వారిని తోడేళ్లుగా భావించారని నేను అనుకుంటున్నాను కదా. సో అటువంటి వారి మధ్యకు మీరు వెళ్తున్నారు కాబట్టి ప్రకటించేటప్పుడు మరి పాముల వలె వివేకంగా ఉండాలని అంటే పాములు తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం ఎంత వివేకంగా ఉండి నెమ్మదిగా ఉండి ఆ టార్గెట్ తన దగ్గరకు వచ్చేంత వరకు వెయిట్ చేసి బోధించినట్లు ఉండాలి. తర్వాత శబ్ద తనకు చెవులు లేకపోయినప్పటికీ పాములకి వాటి శరీరం ద్వారానే తన దవడ నుంచి ఆ యొక్క భూమి యొక్క
జస్ట్ మీ సొంత మాటల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పండి, సొంత మాటల వివరణ నెక్స్ట్ వెళ్దాం.
ఓకే మేడం. సో పావురంలలాగా నిష్కపటంగా ఉండాలని శిష్యులకి తెలియజేస్తున్నారు. పాముల్లాగా వివేకం కలిగి నిష్కపటంగా మరి పావురంలలాగా ఉండాలని, అదేవిధంగా చుట్టూ ఉన్న మనుషులను గురించి కూడా జాగ్రత్తగా ఉండండి, మనుషులే మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు అనే విషయాన్ని శిష్యులకి ప్రభు వివరిస్తున్నారు, తెలియజేస్తున్నారు. అప్పగించడం మాత్రమే కాదు, సమాజ మందిరాలలో మిమ్మల్ని మహాసభలకు అప్పచెప్తారు, సమాజ మందిరాలలో నిలబెట్టించి మిమ్మల్ని కొరడాలతో కూడా కొట్టిస్తారు. సో నా నిమిత్తము మీరు ఇటువంటి హింసను పొందాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని చెప్తారు. అధిపతుల యొద్ద, రాజుల యొద్దకి మీరు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనే విషయాన్ని శిష్యులకు ప్రభు వారు మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
రాజశేఖర్ బ్రదర్, 18 నుంచి 20 వచనాలు.
సార్, నేను చదివినటువంటి భాగంలో ఆ పై వచనాలను కొనసాగింపుగా చూసుకుని సువార్త ప్రకటించేటప్పుడు అక్కడ ఉన్న సమాజం మిమ్మల్ని అప్పగించినప్పుడు మాట్లాడే విషయము ఆలోచన చేసుకోవద్దు, చింతించవద్దు. ఆ సమయంలో మీరు ఏది చెప్పాలనో ఆ గడియలో అది మీకు అనుగ్రహింపబడుతుంది. ఎందుకంటే తండ్రి ఆత్మ మీలో ఉంది, మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవారు మీరు కారు అని ఈ 2 వచనాల్లో నాకు అర్థమైంది సార్.
మంచిది బ్రదర్, చక్కగా చెప్పినటువంటి రాజశేఖర్ బ్రదర్ పదనాలు. శేఖర్ బ్రదర్, 22-23 వచనాలు.
నాకు ఇచ్చినటువంటి ఈ 3 వచనాల్లో సారాంశం ఏంటంటే, దేవుడు శిష్యులను సువార్తగా పంపించినప్పుడు ఆనాటి సమాజంలో సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణం నాకు అప్పగించేతరు, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారు గొడవలు చేసేతరు అని ఇలాంటివన్నీ మీకు తారసపడును. కనుక మీరు జాగ్రత్త వహించడి అని, అట్లాగే మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతారు, అంతం వరకు సహించినప్పుడు మీరు రక్షింపబడతారు అనేది వివరించారు. అట్లాగే ఈ వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మీరు వేరొక పట్టణానికి పోవుడి, అట్లాగే మనిషి కుమారుడు వచ్చే వరకు ఇజ్రాయెల్ పట్టణంలో సంచారం చేసి ఉండాలని నిశ్చయంగా మీతో చెప్తాను. ఇంకా అప్పటి వరకు మీరు ఉండరు, మీరు వచ్చేస్తారని చెప్పి ఉన్నాడు దేవుడు. వారితో ఈ విషయాలన్నీ చెప్పి పంపించి ఉన్నాడు దేవుడు. నామాన్ని మేము కలిగిన
మంచిది. చాలా చక్కగా మీ యొక్క సొంత మాటల్లో మీరందరూ వివరించారు. ఇప్పుడు వివరణలోకి వెళ్ళొచ్చు, మీరు చెప్పినటువంటి పోర్షన్ వివరణలోకి వెళ్ళొచ్చు, లేదా సున్నితంగా ఒకవేళ వేరే వాళ్ళు చెప్పింది ఏదన్నా సరిగ్గా లేదు ఇంకా బెటర్ గా కాదు కాదు. ఇప్పుడు విక్టర్ పాల్ బ్రదర్, ఇంకేమైనా ఎక్స్ట్రా మీరు 1 నుంచి 4 వచనాలు వివరణలో కానీ ఇంకేదన్నా ఎక్స్ట్రా చెప్పాలనుకున్నా కానీ మీరు చెప్పొచ్చు బ్రదర్.
సార్, నాకు ఇచ్చిన పోర్షన్ లో ఎక్స్ట్రా ఎవరిన లేదు సార్.
మీరే కాదు మిగతా పార్టిసిపెంట్స్ కూడా ఈరోజు కాన్ఫరెన్స్ అందరూ కూడా మీకేమన్నా ఎక్స్ట్రా వివరణ తెలిసినప్పటికీ, ప్రశ్నలు ఉన్నప్పటికీ మీరు చాట్ బాక్స్ లో మీరు కూడా యాక్టివ్ గా మీరు వివరణ ఇవ్వచ్చు అని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. విక్టర్ పాల్ బ్రదర్, సమయం తీసుకోండి. విక్టర్ పాల్ బ్రదర్
సార్, సార్ నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది సార్. యేసుక్రీస్తు ప్రభువు వారు అధికారము 12 మందికి ఇచ్చారు అని అనిపిస్తుంది. ఇస్కరియోత్ యూదా గురించి ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎరిగిన వారే, ఆయన అందరి హృదయాలను ఎరిగిన వారని ఉంది. ఆయన అలాంటి స్వభావము, అంటే దేవుని అప్పగించే
స్వభావం మళ్ళీ వెళ్దాము. ముందు వివరణ, ఇంకేమన్నా వివరించగలరా? జస్ట్ ఇందాక సొంత మాటల్లో చెప్పారు, ఈ 4 వచనాలు మీరు ఏమైనా ఎక్స్ట్రా వివరణ ఏమైనా ఇవ్వగలరా? అది ఏమైనా ఉంటే చెప్పండి.
ఎక్స్ట్రా వివరణ ఏం లేదు సార్, నేను వివరించింది సరిపోతుంది అనుకుంటున్నా సార్.
ఓకే, మీ సొంత మాటలోనే కదా చెప్పారు, వివరణ ఇవ్వలేదు. మీరేమి స్టడీ చేయలేదా? నాలుగు వచనాలు.
సార్ నాకు ఒకటే ఒక వచనం మాత్రమే ఉంది సార్, మిగతా అన్ని పేర్లు ఉన్నాయి. ఆ ఒక వచనంలోనే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చిన ఆ అధికారము వారికి స్వస్థపరచడానికి, అపవిత్రాత్మను వెళ్ళగొట్టడానికి, రోగాల మీద వారికి అధికారం ఇచ్చారని అక్కడ రాయబడింది. ఆ అధికారాన్ని కూడా అక్కడ యేసు ప్రభువు వారు మెన్షన్ చేశారు. ఆ అధికారం ఇచ్చి ప్రజల్లోకి వారిని పంపించారు. అది చెప్పి ఆ తర్వాత వాళ్ళ పేర్లు ఇవ్వబడ్డా సార్, అది ఒక్క వచనం వరకు నాకు వివరణ ఉంది సార్. ప్రైజ్ లార్డ్ సార్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. రైట్, నెక్స్ట్ లావణ్య సిస్టర్ గారు, మీ 5-7 వచనాలు ఏమైనా వివరించగలరా?
ఈ వచనాల్లో గనక మనం చూసినట్లయితే రక్షణ అనేది మొదటగా యూదులకే ప్రకటింపబడింది. అన్ని జనులకు దేవుడు ఎందుకు ప్రకటించద్దన్నాడంటే అక్కడ అందులో వారి యొక్క అంటే వారిని దేవుడు దూరం పెట్టడం ఉద్దేశం కాదు, కానీ అబ్రహామును బట్టి మొట్టమొదటిగా దేవుడు యూదులను ఎన్నుకున్నారు. ఆ యూదుల జాతి నుండే ప్రభువు వచ్చారు. అక్కడ నుండే రక్షణ అన్నది, రక్షణ సువార్త అన్నది మొదలయ్యింది. అక్కడ నుండి వాళ్ళు ధృవీకరించడం వల్ల మొత్తం అన్యజనులందరికీ రక్షణ సువార్త అన్నది వచ్చిందని స్టడీ చేశానన్నా. థ్యాంక్ యూ.
రాజుగారు, మీ పోర్షన్ గాని ఇంకేదన్నా వివరణ గాని ఇవ్వచ్చు.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. సరేండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం ప్రకారం నాకు ఇచ్చిన 8-9 వచనాల్లో రోగులను స్వస్థపరచుడి, పుష్టులను శుద్ధి చేయుడి, మృతులను లేపుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితంగా పొందితురి కాబట్టి ఉచితంగా చేయమంటున్నాడు. ముఖ్యంగా అసలు మనం అర్థం చేసుకున్నట్లయితే అపోస్తలుడు అంటే ఎవరు అసలు అనేది మనం ముందు అర్థం చేసుకుని ముందుకెళ్దాం. ముఖ్యంగా దేవుడు పని కొరకు ఈ లూకాసు వార్త 6:12 ప్రకారం ఆ దినమునందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుడు ప్రార్థించుటయందు రాత్రి గడిపాను. 13:13 ఉదయమైనప్పుడు ఆయన శిష్యులను పిలిచి వారిలో 12 ఏర్పరిచి వారికి అపోస్తలుని పేరు పెట్టాను. 14 వీరెవరనగా ఆయన ఎవనికి పేతురని పేరు పెట్టినో ఆ సీమోను, అతడి సహోదరుడైన ఆంద్రియ, యాకూబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమ, అల్ఫై కుమారుడైన యాకూబు, జెలోతి అనబడిన సీమోను, అదేవిధంగా యాకూబు సహోదరుడైన యూద, ద్రోహియగు ఇస్కరియోతి యూద అనువారు. 17 చూసుకున్నట్లయితే ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానం మందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహం ఆయన బోధ వినుటకు తమ రోగములు కుదుర్చుకున్నటకు యూదయ దేశమంతటి యందును, యెరూషలేమందరి యందును, తూరు దేశ పట్టణములందును వీరందరూ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క నేపథ్యం చూసినట్లయితే 9:7 చూసుకున్నట్లయితే కోత విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారని సెలవిచ్చిన దేవుడు 10వ వచనంకు వచ్చేసరికి దేవుడు తన పని కొరకు ఆ యొక్క దేవాది దేవుణ్ణి మొదటిగా ప్రార్థన చేసి అడిగినప్పుడు ఆ ప్రభు ఏమన్నాడంటే 12 శిష్యులను చూపించడం జరిగింది. ఆ 12 దేవుడు సిద్ధపరిచి సువార్త కోసం ఈ భూమి మీద నా సువార్త ప్రకటించమని చెప్పడం జరిగింది. ప్రార్థన చేశాడు ఉదయాన్న దేవుడు ఏర్పరచుకోవడం జరిగింది. ముఖ్యంగా అధికారం ఇస్తున్నాడు వీరికి, ఎవరైతే 12 ఏర్పరచుకున్నాడో వారికి అధికారం ఇస్తున్నాడు. ఏం అధికారం ఇస్తున్నాడు? నేను ఏదైతే చేశానో ఈ లోకంలో, మీ మధ్యలో నేను ఏదైతే అద్భుత కార్యాలు చేశానో, ఏమైతే మీ మధ్య ప్రకటించానో ఆ సువార్త మొత్తం మీకు ఉచితంగానే ప్రకటించాను కాబట్టి, ఉచితంగానే అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశాను కాబట్టి మీరు కూడా ఈ లోకంలోకి వెళ్లి అనేక మందికి నా సువార్త ప్రకటించమని వారికి ఒక రాజముద్రను వేశాడు. ముఖ్యంగా వారిని ఒక ఆశీర్వాదంతో దేవుడు పంపించడం జరిగింది. అపోస్తలు అంటే ఎవరు అనేది ముఖ్యంగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఇంగ్లీష్ పదంలో దీన్ని సెంట్ అవుట్ అంటారంటండి. సెంట్ అవుట్ అంటే పంపించబడుట, ఒక పని నిమిత్తం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పంపబడడాన్ని అపోస్తలత్వం అంటారు. ఇవి చేసింది అదే, 12 మంది శిష్యులు అదే చేశారు. ఏదైనా ఒక ప్రత్యేక పని నిమిత్తం గాని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్లి ఆ పనిని మోసుకుని వెళ్తారు. ఒక భారంగా మోసుకుని వెళ్లడాన్ని వీళ్ళనంటే రాయబారులుగా చూస్తాం అపోస్తలు. వీళ్ళని ముఖ్యంగా అపోస్తలు అంటారు. వీళ్ళని అదేవిధంగా ఈ లోకల్లో ఈ రోజుల్లో మనం వీళ్ళని మిషనరీస్ గా మనం చూపిస్తాం. కాబట్టి ఆ పని నిమిత్తం అంట వీరంట సొంత ప్రాంతాన్ని అదేవిధంగా సొంత భాషను సొంత సంస్కృతిని కూడా విడిచిపెట్టి వీరేం చేస్తారంటే పనిని త్యాగం చేసి వారి కుటుంబాలను త్యాగం చేసి వెళ్లి సువార్త ప్రకటిస్తారట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ పని నిమిత్తం మనం ఏర్పరచబడాలి. ముఖ్యంగా ఈ లోకంలో అనేక మంది ఉన్నారు కానీ ముఖ్యంగా ఒక దైవసేవకుడు ఉన్నాడంటే వాళ్ళ తర్వాత తదనంతరం ఆ దైవసేవకుడు కుమారుడు పాస్టర్ అవ్వాలని కోరుకుంటాం కానీ అక్కడ పిలుపు ఉందా లేదనేది మనం మాత్రం ఆలోచించాం. ఆ ముఖ్యంగా ఆ సేవకు వచ్చేవాడు కూడా ఆలోచించడంట. ఏంటంటే పిలుపు లేని వాళ్ళు సేవలు ఉంటున్నాడు, పిలుపు ఉన్నవాడు ఉద్యోగంలో ఉంటున్నాడటండి. కాబట్టి ఈ లోకం చెప్తుంది ఆ విధంగా ఉండు, దేవుని యొక్క రాజ్యం సువార్త ప్రకటించాలంటే మనం అభిషేకించబడాలి, ప్రత్యేకింపబడాలని నేను అర్థం చేసుకున్నానండి. అందుకే నాకు ఇచ్చిన పోర్షన్ ప్రకారం ఆ 9వ వచనం మరియు 10వ వచనం చూసుకున్నట్లయితే 8-9 వచనాలు చూసుకున్నట్లయితే మీ సంచిలో సువార్తకు వెళ్ళినప్పుడు మీ సంచిలో బంగారమునైనను అంటే విలువ గల ఏది కూడా తీసుకువెళ్ళ.
రైట్ బ్రదర్, చాలా చక్కగా చాలా మంచి విషయాలు మనకి జ్ఞాపకం చేశాడు. మొదటి మాట బ్రదర్ జ్ఞాపకం చేసిన దానిలో మరి 9వ అధ్యాయంలో మీరు చాలా మంది పనివారు తక్కువగా ఉన్నారు, మీరు ప్రార్థన చేయండి అని చెప్పారు. మరి అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చేస్తున్నట్లుగా మరి లూకా సువార్త 6వ అధ్యాయంలో మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో ఆ నైట్ అంతా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసినట్లుగా ఉదయాన్నే మరి 12 మంది శిష్యుల్ని మరి ఎన్నుకున్నట్లుగా మనం జ్ఞాపకం చేశారు. నెక్స్ట్ అంటే పాయింట్ వైజ్ గా చెప్పండి, ప్రసంగం లాగా కాకుండా మళ్ళీ ఇది ఒక అర్థవంతంగా బైబిల్ స్టడీ లాగా ఉండాలంటే పాయింట్ వైజ్ గా చెప్తే బాగుంటుంది. దయచేసి ఈ యొక్క మనవిని తీసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తా ఉన్నాను. నాగరత్నం సిస్టర్ గారు, 10 నుంచి
వివరణ కాకుండా ముందు మీరు చెప్పాలనుకుంది నేరుగా చెప్తే వివరణ అడిగితే వివరణలోకి వెళ్ళొచ్చు, లేకపోతే టైం తెలిసిన విషయాలే మాట్లాడుకుంటా ఉంటాం. ఉన్న వాక్యాలని చెప్పమని అడగడం కంటే కూడా అర్థం కానిది ఏదైనా ఉంటే అడుగుతారు, దానికి మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తారు. పోను స్టడీ చేసింది ఏమైనా ఉంటే అది దాన్ని స్టేట్మెంట్ రూపంలో చెప్తారు. సో ఏది మాట్లాడినా సింగిల్ లైన్ సెంటెన్స్ గా మాట్లాడితే వినేవాళ్ళకి అర్థమవుతుంది. అవసరమైతే వివరంలోకి వెళ్ళొచ్చు. ముందు సమాధానాలు లేదా ప్రశ్నలు సూటిగా మాట్లాడు, అవసరమైతేనే వివరంలోకి వెళ్ళాలి. అట్లా తీసుకుంటే సరిపోద్దు.
అట్లాగే తప్పకుండా దయచేసి గమనిక మీరు గమనించండి, సింగిల్ లైన్ లో చెప్పే విధంగా ట్రై చేయండి, పాయింట్ వైజ్ గా 1-2 అట్లా చెప్తే బాగుంటది. రైట్, ఇంకేమైనా అర్థం కాని మొదటి నుంచి వద్దాము. ఒకసారి అర్థం కాని వివరాలు అర్థం కాని విషయాలు ఏమైనా ఉన్నట్లయితే మీరు అడగొచ్చు విక్టర్ పాల్ గారి కాడి నుంచి, లేదా మిగతా స్టడీ టీమ్ కానీ పోర్షన్ అంతట్లో మీకు అర్థం కాని విషయాలు, డౌట్ ఉన్నటువంటి విషయాలు, ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే అడగొచ్చండి.
వరుసగానే వచ్చిన వెంబడి వచ్చిన వెళ్తాను, ఏమన్నా క్లారిటీ వస్తుంది.
అట్లాగట్లా విక్టర్ పాల్ బ్రదర్, మీకు ఉన్నటువంటి పోర్షన్ లో మీకు అర్థం కాని విషయం కానీ డౌట్ కానీ ఏదన్నా సింగిల్ పాయింట్ వైజ్ గా వివరణ కానీ ఇవ్వచ్చు.
సార్, నా డౌట్ ఏంటంటే యేసుక్రీస్తు పంపులు ఎవరు పంపించిన అధికారం ఇచ్చారన్నారు, ఇస్క్రియత్ యూత కూడా కలిపి అధికారాన్ని ఇచ్చారు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? అతని గురించి యేసు ప్రభు గారు ఎరిగిన వారే కదా, ఆయన కూడా అధికారం ఇచ్చినట్లు రాయబడింది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? ప్రజల
మీకు ఎలా అర్థమైంది బ్రదర్?
విక్టర్ పాల్ బ్రదర్, సార్, నాకు ఎలా అర్థమైందంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇస్కరియోత్ యూదా గురించి తెలిసినా గానీ తన పని నిమిత్తము ఏర్పరచుకున్న వాళ్ళని అతను ముందుగా అవకాశం ఇస్తారు, ఆ పనిలో అతను వాళ్ళు నిలబడతారా లేదా అన్నది చూస్తారేమో అన్నది నాకు అర్థమైంది సార్. అది వేరే విధంగా నేను అర్థం చేసుకోవచ్చా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది సార్.
రైట్, విక్టర్ పాల్ బ్రదర్ కున్నటువంటి డౌట్ ఆ యూదాని కూడా ఎందుకు ఎంపిక చేశాడు అనేటువంటిది బ్రదర్ యొక్క డౌట్. స్టడీ టీమ్ ఎవరైనా హెల్ప్ చేస్తారా? స్టడీ టీమ్ మెంబర్స్ ఎవరన్నా దయచేసి రెస్పాండ్ అవ్వాలండి, మీరు ఇట్లా సైలెంట్ గా ఉండదు, దయచేసి రెస్పాండ్ అవ్వాలి త్వర త్వరగా. చాలా మంది మీరు చక్కగా చెప్తారని ఎదురు చూస్తా ఉన్నారు. ఈవెన్ ఎవరు స్టడీ టీమ్ రెస్పాండ్ అవ్వరా?
అంటే 12 మంది శిష్యులలో అతను కూడా ఉన్నాడు కాబట్టి అతన్ని ప్రత్యేకించి పంపకుండా పెట్టడము భావ్యం కాదు కాబట్టి అందరితో పాటు యూదాను కూడా పంపించారు అని నేను అనుకుంటున్నాను కదా.
ప్రత్యేకించి
అంటే 11 మందిని మాత్రమే పంపించి యూదాకు ఏ పని లేకుండా పెట్టడము అనేది సరైనది కాదు అన్న ఉద్దేశంతో ప్రభు వారు 12 మంది శిష్యులుగా ఉన్నారు కాబట్టి 12 మందికి అధికారం ఇచ్చి 12 మందిని పంపించారు అని నేను భావిస్తున్నాను కదా.
అట్లాగే సిస్టర్ గారు, ఇంకెవరైనా హెల్ప్ చేస్తారా? సిస్టర్ సమయం తీసుకోండి.
మొదటి నుండి ఇస్కరియోతు యూదా యొక్క స్వభావం యేసుప్రభు ఎరిగి కూడా అన్ని విషయంలో అపోస్తులతో పాటు అంటే శిష్యులందరితో పాటుగా సమానంగానే చూశారు. అంటే ప్రభువు ఆయన ప్రతిసారి అవకాశం ఇస్తూ ఉన్నారు మారు మనసు కొరకు. ఆయన ఆయన హృదయం కఠినపరుచుకున్నాడు కాబట్టి మోసగాడుగా మిగిలిపోయాడు. ప్రైజ్ లాట్ అన్న.
ఇక్కడ నాకేమర్థమైందంటే బ్రదర్, ఇప్పుడు 12 మంది అందరూ మరి దేవుని పట్ల విశ్వాసంతో ఉన్నారు, ఆయన అప్పగించిన పనిని మరి వారందరూ చెప్పినది చెప్పినట్లుగా చేసేవారుగా ఉన్నారు. అయితే ఆ నమ్మకంలో కూడా మోసగాళ్ళు ఎలా ఉంటారనేది మనకి ఇక్కడ ఇస్కరియోతు యూదా గారిని మాదిరిగా ఉంచారనేది నాకు అర్థమైంది బ్రదర్. నేను అలా అనుకుంటున్నాను, నమ్మకంలో కూడా మోసం చేసేవారు అనేది ఉంటారు, మన పక్కనే ఉంటారు. అలా మరి 12 మంది శిష్యుల్లో కూడా ఆయన అంత పరిచర్య చేసినా కూడా లాస్ట్కి మరి దేవుణ్ణి ఆయనే అప్పగించినట్టు ఆశ ధనాశకి లోనయ్యాడు.
మరి దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు కాబట్టి, ప్రతి ఒక్కరిని తన దగ్గర ఉన్నవారే కాబట్టి మరి అందరినీ సమానంగా చూసి వారిని సేవకు పంపించడం జరిగింది. అందులో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు కాబట్టి మరి ఆయన క్రియలను బట్టి అది బయటపడుతుందని నాకు అర్థమైంది. ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. విక్టర్ పాల్, నీకు అర్థమైందా?
అర్థమైంది సార్. ఇందాక ఒక సిస్టర్ వివరించారు, ఆయన అందరికీ అవకాశం ఇస్తారు, యూదా కూడా అట్లానే అవకాశం ఇచ్చారు కానీ అతను దాన్ని సద్వినియోగం చూసుకోలేదు. నాకు అర్థమైంది సార్. ప్రెజరెడ్ సార్.
సో సేవలో ఉన్నంత మాత్రాన కొద్దిమందికి ఒక్కొక్కసారి హృదయం మార్పు కనుక లేకపోతే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి అధికారం ఆయనకి ఇచ్చిన ఆయనకు దక్కింది. ఒక్కొక్కసారి పిలుపు ఉంటుంది కానీ రక్షణ లేకుండా లేకుంటే దేవునికి విధేయత లోబడకుండా హృదయం మారకుండా కనుక మరి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ హృదయపు స్థితి గనక సరిగ్గా లేకపోతే మరి పడిపోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని దగ్గరగా ఉండి కూడా మరి పశ్చాత్తాప స్థితి గనక లేకుండా ఉన్నట్లయితే మనం కూడా అట్లాగే అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మరి ఇస్కరియోతు యూదా నుంచి మనం నేర్చుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఇంకేమన్నా డౌట్లు గానీ? లావణ్య సిస్టర్ గారు, విక్టర్ పాల్ నీకు నీ పోర్షన్ అంతా క్లియర్ అయినా బ్రదర్ చెప్పండి.
ఈ దేవుని ప్రణాళిక నెరవేర్చడం కోసం జరిగింది బ్రదర్ నాకు తెలిసి, ఎందుకంటే యూదా కూడా అపోస్తుల జాబితాలో ఉన్నాడు, 12 మంది శిష్యుల్లో ఉన్నాడు. దేవునికి తెలుసు యూదా ఇది ప్రణాళిక ప్రకారం, ప్రణాళిక దేవునికి ముందే తెలుసు యూదా అపోస్తుల కాబట్టి అతని ముందు స్వభావం వేరు, తర్వాత స్వభావం వేరు. బ్రదర్ లూకాసు వార్త 22:3 వచనం చెప్తుంది, సాతాను యూదాలో ప్రవేశించాను అంటున్నాడు. తర్వాత దేవుడు అతను ఆ డబ్బు కోసం అతను ఆ విధంగా మారడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేవుని రక్షణ యోచన ముఖ్యంగా నెరవేర్చడం కోసం, ఆయన యొక్క నెరవేర్పు కోసం ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను బ్రదర్. అదేవిధంగా యూదాకు మారు మనసు పొందే అవకాశం ఇవ్వడానికి ఇది మాదిరికరంగా మనందరికీ చూపించడం కోసం జరిగిందని నేను అనుకుంటున్నాను బ్రదర్. అదేవిధంగా మనిషి హృదయాన్ని వెల్లడిపరచడానికి ఇలా ఉంటారు అంటే 12 మంది శిష్యులు ఒకేలా ఉండకపోయినా ఎవరో ఒకరు ఈ విధంగా ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక. ఉండాలనడం కాదు కానీ ఇటువంటి హృదయం కూడా ఉంటుందా అనేది మనం తెలుసుకోవడం కోసమే యూదాని అక్కడ ప్రత్యక్ష పరిచాడని నేను అనుకుంటున్నాను బ్రదర్.
రైట్, మంచిది బ్రదర్. రైట్, ఇంకా నెక్స్ట్ ఇంకెవరికైనా డౌట్లు కానీ లేకుంటే వివరణ కానీ ప్రశ్నలు కానీ ఉంటే అడగొచ్చు. లావణ్య సిస్టర్ గారు.
నా ప్రైజ్ లటానా
సిస్టర్ సమయం తీసుకున్నాం.
నాకైతే డౌట్లు ఏం లేదన్నా, మన చాట్ బాక్స్ లో ఒక డౌట్ పెట్టారు, ఇస్రాయేల్ వంశంలో వారి యుద్ధకు మాత్రమే వెళ్ళమని ఎందుకు చెప్పారు అని అడుగుతున్నారు. అది నా పోర్షన్ లో కాబట్టి నేను వివరించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ యోహాను రాసిన పత్రికలో ప్రభు సమరయ్యల దగ్గరికి వెళ్ళినప్పుడు సమరయ్య స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ 22 యోహాన్ సువార్త 4:22 ఈ విధంగా ఉంది.
ఆన్సర్ చెప్పండి కావాలంటే వివరణలోకి వెళ్దాం.
సరే అన్న, అంటే ప్రభు వారితో ఆమెతో మాట్లాడినప్పుడు యూదుల నుండే రక్షణ కలుగుతుందని అని ప్రభు ఆమెతో చెప్పినట్లుగా ఇక్కడ చూస్తాము. అలాగే పౌలు భక్తుడు కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు యూదులు వారిని ఆయన సువార్త ప్రకటిస్తున్న దాన్ని ద్వేషిస్తూ ఆయన్ను తృణీకరిస్తూ ఉంటారు ఆ సువార్తను. అప్పుడు ఏం చెప్తారంటే, మీరు ఇప్పుడు తృణీకరించారు కదా, ఇది అన్య జనులకు ఇవ్వబడింది ఇప్పుడు అని చెప్పి అన్య జనులకి సువార్త ప్రకటించడానికి ఆయన వెళ్తారు. అపోస్తుల కార్యంలో ఉంది 13 అధ్యాయంలో. ఓకే అన్న, థ్యాంక్ యూ.
అదే కాదు, ఇస్రాయలీలకు ఉన్నటువంటి అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం కూడా తన యొక్క వంశంలో నుంచి తర్వాత మరి ఇస్రాయలీ నుంచే సువార్త వెళ్ళాలి కాబట్టి మొదటిగా ఇస్రాయలీలకే చెప్పండి అని చెప్తున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రాజుగారు, మీకున్నటువంటి పోర్షన్ లో ఏమైనా డౌట్లు కాని ప్రశ్నలు కాని మరి పాయింట్ వైజ్ గా? రాజుగారు.
బ్రదర్ ప్రైజ్ రాదర్. ఏం డౌట్స్ ఏం లేవు బ్రదర్,
ప్రశ్నలు కానీ
లేదు బ్రదర్. థ్యాంక్
యూ. నాగరత్నం గారు.
బ్రదర్, నాకు ఇచ్చిన పోర్షన్ లో నా డౌట్ ఏంటంటే బ్రదర్, 11వ వచనంలో యోగ్యులు ఎవరో మీరు విచారణ చేసుకోనడి అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక మాట ఇవ్వడం జరిగింది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది నా ప్రశ్న బ్రదర్.
యోగ్యులు అంటే మీరు ఏమనుకుంటున్నారు సిస్టర్ గారు?
నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు దేవుని మాటకు లోబడేవారును మరి దేవుని యందు భయభక్తులు కలవారును ఎవరైతే ఉన్నారో వారిని, అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని యోగ్యుడిగా
ఎంచుకోవాలనేది నాకు అర్థమైంది.
అంటే ఎవరైతే కాస్త మంచిగా బ్రతుకుతున్నారో, లేకపోతే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో, ఎవరైతే కాస్త ఆతిథ్యం ఇస్తారని అనుకుంటున్నారో, అటువంటి వారిని మీరు ఎన్నుకోండి అని చెప్తున్నట్లుగానే మనం అర్థం చేసుకోవాలి. ఇంకేమైనా డౌట్ ఉందా సిస్టర్ గారు? అర్థమైంది సిస్టర్ గారు, క్లారిటీ అయిందా మీకు? యోగ్యులు అంటే ఎవరైతే కాస్త యోగ్యులు అంటే ఇంకంతేగా సిస్టర్ గారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వాళ్ళు, మంచిగా జీవించేటువంటి వాళ్ళు, ఇష్టానుసారం కాకుండా కాస్త ఆతిథ్యం ఇవ్వగలిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో.
ఇప్పుడు యోగ్యుల్లో ఇప్పుడు ధనవంతులు కూడా ఉండొచ్చు, వారిళ్ళకి వెళ్ళొచ్చా? దేవుని యందు భయం ఉంటుంది కానీ వాళ్ళు ధనవంతులై ఉంటారు, వెళ్ళొచ్చా? భయం ఉంటుంది మరి, దేవుని నమ్ముకున్న వారై ఉంటారు.
యోగ్యులు అంటే అదే సిస్టర్ గారు, అంటే ధనవంతులు అనేది చెప్పలేదు. ఒకసారి మన స్టడీ టీమ్ వాళ్ళు సిస్టర్ గారికి ఉన్నటువంటి డౌట్, యోగ్యులు అన్న కాడ మరి ఎవరైనా ధనవంతులు ఉన్నారు వాళ్ళ కాడికి వెళ్ళొచ్చా అనేటువంటిది సిస్టర్ గారికి ఉన్న డౌట్, మీరేమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? విక్టర్ పాల్ గాని సిస్టర్ గారికి ఉన్న యోగ్యులు అంటే ఎవరు? యోగ్యుల్లో ధనవంతులు కూడా అనిపించినప్పుడు వాళ్ళ కాడికి వెళ్ళొచ్చా?
యోగ్యులు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు, వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా ఎట్టివారైనా యోగ్యులు, యోగ్యులుగా ఎంచబడారు కాబట్టి వారి దగ్గరికి మనం వెళ్ళి సువార్తను ప్రకటించాల్సిందే. వారికి ఆనాడు శిష్యులకి ఇచ్చిన విధానం ప్రకారం యేసు ప్రభులు వారు వారు వెళ్ళి సేవను కొనసాగించాల్సిందే అని నాకు అర్థమైంది బ్రదర్.
శేఖర్ బ్రదర్ చెప్తున్నారు దేవుని యందు భయభక్తులు, అసలు దేవుడి గురించే తెలియలేదు ఆ విలేజ్ లో ఎవరికి సువార్త తెలియదు, అప్పుడేం చేయాలి?
అప్పుడు వాళ్ళ క్రియలను బట్టి మనం యోగ్యులా కాదని ఎంచుకోవటానికి ఆ శిష్యులకి జ్ఞానం ఇచ్చారు కాబట్టి ఇది యేసు ప్రభులు వారు, దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళాలా వెళ్ళకూడదా అనేది నిర్ణయించుకుంటారని నా అభిప్రాయం బ్రదర్.
రైట్, ఇంకేమైనా చెప్తారా? ఇంకా మిగతా వాళ్ళు ఇంకెవరైనా చెప్తారా? బ్రదర్ చక్కగా చెప్తా ఉన్నారు, ఇంకెవరైనా చెప్తారా?
ధనవంతులు వెళ్ళకెళితే మళ్ళీ వీళ్ళు కూడా మరి అక్కడ మంచివారే తర్వాత కూడా పాడైపోయే ప్రమాదం ఉందేమో బ్రదర్. అంటే వారి మనసులో కూడా మరలా ధనం పైన ఆశ పుట్టొచ్చేమో, అలా కూడా మారిపోయే ప్రమాదం ఉందిగా బ్రదర్. యోగ్యులైనా గానీ ధనవంతులు వెళ్ళకెళ్తాయి.
సో ధనవంతులు ధనం కలిగి
పైన ఎలా చూసామంటే ఇస్కరియోతి యోధని చూసాము, అంత పరిచర్య అంత బానే చేశారు, లాస్ట్ లో మరి తనలో సాధారణ దూరటం ద్వారా మరి ధనాసుకు లోన్ అయ్యాడు, మరి యేసుక్రీస్తుని అప్పగించారు. ఆ దేవుని ప్రణాళికే అంటే ముందుగానే ఇక్కడ చెప్పబడిందా మనకి, ఎలా అర్థం చేసుకోవాలి?
మీ ప్రశ్న అర్థం కాదు సిస్టర్ గారు, కొద్ది క్లారిటీ చెప్పండి.
ధనవంతుల ఇళ్ళకి యోగ్యులైనా ధనవంతుల ఇళ్ళకి వెళ్తే బ్రదర్, వాళ్ళకు
అన్న తర్వాత ఇంకా యోగ్యులు అన్న తర్వాత ఇంకా ప్రశ్న ఉంది సిస్టర్ గారు. యోగ్యులైన వారిని చూడండి వెళ్ళిపోండి అని చెప్తున్నారు కదా,
ధనికుల దగ్గరికి వెళ్ళొచ్చా బ్రదర్? మరి యోగ్యుల అంటే వాళ్ళు యోగ్యుల కింద ఎంచబడతారా? దేవుని ఎందు భయం?
ధనవంతులు ఇప్పుడు ధనవంతులు యోగ్యులుగా ఉండడానికి వీల్లేదంటారా
అని నేను అనుకుంటున్నాను బ్రదర్.
ధనవంతులు యోగ్యులుగా ఎవరు? అసలు ధనం కలిగి ఉన్నటువంటి యోగ్యత కాదు అని సిస్టర్ గారు అనుకుంటున్నారు, దీని మీద స్టడీ టీమ్ వాళ్ళు అని చెప్తారు.
ధనవంతులు కూడా వదనాలి సార్, ధనవంతులు కూడా యోగ్యులే సార్. ఇక్కడ మనకు లూకా వార్తలు ఇప్పుడు అబ్రహం రాజు చనిపోయినప్పుడు అబ్రహం ఉన్నప్పుడు ఒక ధనవంతుడు ఉదారంగా వస్తున్నాడు ఉన్నాడు. ఏమంటాడు అంటే ఇప్పుడు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను ఎంతో సుఖాన్ని అనుభవించాను, మరి నేను ఏమి మరి దేవుని గురించి తెలుసుకోలేదు కాబట్టి నాకు ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించమని కూడా మరి చెప్పారు. వాళ్ళు ధనవంతులే కాబట్టి ధనవంతులైనా కూడా యోగ్యులేనండి, దేవుని అంగీకరించే వారందరూ కూడా యోగ్యుల కింద వస్తారు. వాళ్ళు ధనవంతులు కావచ్చు దరిద్రులు కావచ్చు సార్. ఓకే సార్,
మరొకరు
సార్. సార్ వందనాలు సార్. సార్ మనం అపొస్తల కార్యం 10వ అధ్యాయంలో సార్ కొర్నేలిని చూస్తాం సార్. మనం కొర్నేలి భక్తిపరుడు సార్, అతను అన్ని కలిగినాడు, అధికారి అయినా కూడా భక్తిపరుడు కాబట్టి దేవుడు ఆ ఇంటికి పొమ్మని చెప్తున్నాడు. అంతే, అది అతను యోగ్యమైనటువంటి వాడే సార్. ఎన్ని కలిగి ఉన్నప్పటికీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే యోగ్యమైనటువంటి వాడే సార్ అని నాకు అర్థమైంది సార్. అక్కడ
అట్లాగే మనం బైబిల్లో చూసినట్లయితే మరి యోబు గారు చాలా ధనవంతుడు కదా సార్. ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు, మరి ఆయన యోగ్యుడే కదా సార్.
సిస్టర్ గారు మీకేమన్నా క్లారిటీ వచ్చిందా? సిస్టర్ గారు
ఓకే బ్రదర్, అంటే కొర్నేలియన్ తీసుకుంటే వెళ్ళొచ్చు అనేది అర్థమైంది బ్రదర్.
రైట్, సో ధనం కలిగి ఉన్నంత మాత్రాన మరి వెళ్ళకూడదు, యోగ్యత లేదు అంటానికి వీల్లేదు. వారి యొక్క మనసు ఎక్కడుందనేటువంటిది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యోగ్యత కలిగి ఉన్నారు అన్న తర్వాత మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సిస్టర్ గారు, మనమేమి వెళ్ళిన తర్వాత వాళ్ళు ధనం తీసుకోరు కదా, మరి శిష్యులుగా వెళ్ళినటువంటి వాళ్ళు. రైట్, నెక్స్ట్ సతీష్ గారు. బ్రదర్ పేజ్ రాడు, చాలా మంది చాలా చక్కని ప్రశ్నలు చాట్ బాక్స్ లో కూడా అడుగుతా ఉన్నారు. సతీష్ గారు మీరు తీసుకోండి, నెక్స్ట్ మనం కొన్ని ప్రశ్నలు చాట్ బాక్స్ లో కూడా వెళ్దాం.
ఇంకా అక్కడ ఈ శిష్యులు వెళ్ళినప్పుడు యేసుప్రభు చెప్పింది ఏంటంటే ఆ ఇంటి వారు యోగ్యులైతేనే ఆ ఇంటి మీకు సమాధానం వస్తుంది. అంటే మరి మీకు ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో ఆ ఇంట్లోకి వెళ్ళి మరి ఆ తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆ ఇంటికి సమాధానం వచ్చును కాదు అని చెప్పంటున్నారు. కొంతమంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే కొంతమంది అంటే ఇక్కడ మిమ్మల్ని కొంతమంది చేర్చుకోకుండా ఉంటారు. అంటే అయితే ఏ ఊరికైతే వెళ్తారో ఏ పట్టణానికైతే వెళ్తారో వెళ్ళినప్పుడు మిమ్మల్ని అయితే ఎవరిని చేర్చుకుంటారో ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి సమాధానం వచ్చాడు చూడండి. ఎవరైతే మిమ్మల్ని చేర్చుకోరో చేర్చుకున్నప్పుడు ఆయన మీ యొక్క పాదధుల్ని దులిపోయాడు అని అంటున్నారంటే అంటే ఇక్కడ విమర్శ దినం అందు ఏంటంటే వాళ్ళ గతి చాలా వారధిగా ఉంటుందని నా యొక్క ఉద్దేశం సార్. ఇక్కడ అంతే సార్, ఆ ఊరికి వెళ్ళి ఆ పాదవులు దిలిపోయామంటున్నారు. అంటే యోగ్యంగా లేని యొక్క ఇల్లు అయితే ఏది ఉంటుందో ఆ ఇంటికి కూడా వెళ్ళొద్దు అని ఇక్కడ చెప్పినట్టు నాకు అర్థం అవుతుంది సార్.
అట్లాగే సార్. అనిల్ చాలా చక్కగా చాట్ బాక్స్ లో అందరూ రెస్పాండ్ అవుతా ఉన్నారు, మీరు చక్కగా రెస్పాండ్ అవ్వండి. అధికారం అంటే ఏ అధికారము అని శామ్యూయల్ బ్రదర్ అడుగుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అధికారం అనుకోవాలా, మరి ఎలా అనుకోవాలి అనేటువంటిది శామ్యూయల్ బ్రదర్ అంటున్నాడు. దీని గురించి స్టడీ టీం వాళ్ళు ఏమైనా చెప్తారా? యేసుక్రీస్తు ప్రభువారు మరి మొదట వచ్చిన అధికారం ఇస్తా ఉన్నాడు. అధికారం అంటే పరిశుద్ధాత్మ అధికారం అనుకోవాలా, లేకుంటే దేవుని ద్వారా అధికారం అనుకోవాలా అనేటువంటి డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు.
అధికారం అంటే సార్ ఇక్కడ దేవుడిచ్చిన అధికారం అంటే ఈ లోకానికి అంత సువార్త ప్రకటించడానికి శిష్యులకు ఇచ్చిన అధికారం అండి. అది దేవుడు మరి దేవుడు ఇచ్చాడు కాబట్టి మరి దేవుడిచ్చిన అధికారం సార్. అంటే ఇక్కడ అధికారం అంటే సువార్త ప్రకటించి అన్ని ప్రాంతాలకు వెళ్ళి దేవుడిలోనికి నడిపించడానికి ఇచ్చిన అధికారం సార్, ప్రజలు నశిస్తున్న ఆత్మలు.
కొండమీద ప్రసంగంలో లూక మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏ అధికారంతో అయితే ఆయన ప్రసంగించారో, 8-9 అధ్యాయాల్లో ఏ అధికారంతో అయితే ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టడం, స్వస్థపరచడం, ఈ అద్భుత ఆశ్చర్య కార్యాలయాన్ని ఏ అధికారంతో యేసయితే కలిగి ఉండి అది చేశాడో, ఆ అధికారాన్ని ఆయన కలిగి ఉన్నటువంటి అధికారాన్ని తన శిష్యులకి ఇస్తూ మరి పంపిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు అని అనుకుంటున్నాం బ్రదర్. నెక్స్ట్, శిష్యుడు అపోస్తలులు 2 ఒకటేనా, ఏమైనా వ్యత్యాసం ఉందా, వాటి అర్థం ఏంటి? ఈ ప్రశ్న గురించి స్టడీ టీం వాళ్ళని చెప్తారా? శిష్యుడు అపోస్తలులు 2 ఒకటేనా, శిష్యులకి శిష్యులు అపోస్తలు, ఇక్కడ మనం మొదటి వచనంలో అపోస్తలులు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. 2వ వచనంలో శిష్యులకి అపోస్తలులకి మధ్య తేడా ఏమన్నా ఉందా? సుసన్న కిరణ్ గారు అడుగుతున్నారు, స్టడీ టీం వాళ్ళు.
తేడా ఏమి లేదు సార్, ఒకటే సార్.
తేడా ఏమి లేదు, ఒకటే అని అనుకుంటున్నారు సిస్టర్ గారు. మరొకరు రెస్పాండ్ అవుతారా?
శిష్యులు అంటే నేర్చుకునే వాళ్ళు, బోధకుని దగ్గర ఉండి ఆయన చేసే బోధ అవన్నీ కూడా నేర్చుకునే అంటే ట్రైనింగ్ లో ఉన్నవారు అని అనుకోవచ్చు. వాళ్ళు ఫుల్ గా నేర్చుకున్న తర్వాత పంపబడతారు, అంటే వాళ్లే వెళ్లి స్వతంత్రంగా ప్రకటించే వాళ్ళు అపోస్తలు అవుతారు అనుకుంటున్నారు.
రైట్, చాలా చక్కగా సిస్టర్ గారు వివరణ ఇస్తా ఉన్నారు. శిష్యుడు అంటే అప్పటి వరకు దాదాపుగా యేసుక్రీస్తు ప్రభువారిని వీళ్ళని యేసుక్రీస్తునే ఉంటూ తనతోనే ఉంటూ పరిచర్య చూస్తూ ఏం చేస్తున్నాడు ఎలా ఉంటున్నారని మొత్తం చూస్తూ నేర్చుకోవటం అనేటువంటి ట్రైనింగ్ లో పాటుగా శిష్యుడుగా ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువారు వారిని పంపిస్తా ఉన్నాడు. సో పంపించేటువంటి వారిని అపోస్తలుగా, నేర్చుకుంటూ ఉండేటువంటి వాళ్ళని శిష్యుడిగా అంటున్నట్లుగా ఆ వ్యత్యాసాన్ని మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చు అని సిస్టర్ గారు చాలా చక్కగా వివరణిస్తా ఉన్నారు. రైట్, బ్రదర్
చెప్పండి. చూసుకున్నట్టయితే శిష్యులు వేరు అపోస్తులు వేరని నేను అనుకుంటున్నా బ్రదర్. ఎందుకంటే శిష్యులు అంటే మనం అందరం కూడా శిష్యుల్లోకి వస్తాము. శిష్యులు అంటే యేసును అనుసరిస్తూ ఆయన బోధ నేర్చుకునేవారు శిష్యులు అని నేను అనుకుంటున్నాను. మరి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ యొక్క అపోస్తులు అంటే నేను ఇంతకుముందు చదివాను 6:13 వచ్చిన ఆయన శిష్యులు ఆ 12 మందిని ప్రత్యేకంగా అపోస్తులు అంటే ఎవరంటే ప్రత్యేకంగా ఎంచుకుని అధికారం ఇచ్చి పంపిన వారు మాత్రమే అపోస్తులు అని నేను అనుకుంటున్నాను బ్రదర్.
రైట్ బ్రదర్, చాలా చక్కని వివరణ బ్రదర్ ఇస్తా ఉన్నారు. సో అధికారం పొందుకొని యేసయ్య వద్ద నుంచి నేర్చుకున్నారు, తర్వాత అధికారాన్ని కూడా పొందుకొని మరి దేవుని పని నిమిత్తం వెళ్తున్నటువంటి వారిని అపోస్తలుగా అనేటువంటి విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారు. రైట్, ఇంకా సేవకులు ఫస్ట్ ఆయన ఏర్పరచుకుంటారు. రైట్, ఇస్రాయల్ వంశం వారి యుద్ధకు మాత్రమే వెళ్ళమని ఎందుకు చెప్పారు? ఆల్రెడీ డాక్టర్ జెసికా కళ్యాణి గారు హైదరాబాద్ ప్రశ్నకి డిస్కషన్ అయిందని అనుకుంటున్నాము. 12 మందికి అధికారం ఈక్వల్ గా చూపించిన ప్రభు ఓన్లీ ఇస్రాయల్ వంశంలో వారి వద్దకు మాత్రమే వెళ్ళమని ఎందుకు చెప్పాడు అనేది డిస్కషన్ అయిపోయింది. ఇస్కరియోతు యూదానే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్లే వరకు చాలా వరకు అందరూ. రైట్, ధర్మశాస్త్ర విధులకే తెలుసు కాబట్టి. రైట్, యూదులకు అధికారం మొదటి నుండి ఉంది, అయితే అన్యులకు సిలువ ద్వారానే వచ్చింది. డాక్టర్ మల్లారెడ్డి గారు చెప్తా ఉన్నారు, అన్ని జనులకు ధర్మశాస్త్రం లేదు కాబట్టి వెళ్ళకండి అన్నారు నాగరాజు చెప్తున్నారు. సువార్త సహకరించే వారు అనుకోవచ్చు. ప్రశ్నలు అబ్రహాం వల్లే నీతికి అనుగుణమైనటువంటి సువార్త ధనవంతులు మరి రక్షించబడ్డారు. హీరోజ్ ఎక్కువ యోగ్యులు అంటే ఇంకా ధనికులు పేదకులు చూడంతే. రైట్, శామర పేద చెప్పి యోగ్యులు అంటే ఇక ధనికులు పేదలాదు, యోగ్యులు అంటే యోగ్యులకి అంతే. రేకులైన వారు. రైట్, ధనవంతుడు ఇష్టానుసారమని జీవితం చూస్తే. రైట్, 12 మందిని ఎందుకు ఎన్నుకున్నారు అనేటువంటి ప్రశ్న అరుణ జ్యోతి గారు అడుగుతా ఉన్నారు. 12 మందిని ఎన్నుకోవడంలో ఏమన్నా రీజన్ ఉందా అనేటువంటిది అనుజ్యోతి అడుగుతున్నాడు. స్టడీ టీమ్ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా ఈ ప్రశ్నకి? ఏమన్నా
సార్, ఇక్కడ మనకి లోకస్ వార్తలో 6వ అధ్యాయం సార్, 6వ అధ్యాయంలో అక్కడ యేసు ప్రభువు గారు ఆల్రెడీ 10వ అధ్యాయం సార్ 70 మందిని ఏర్పరచుకున్నారు సార్, కానీ వాళ్ళందరూ కూడా ఆయన చేస్తున్నటువంటి కార్యాలను చూసి వెళ్ళిపోతారు. 12 మంది మాత్రమే నిలుస్తారు. అప్పుడు యేసు ప్రభువు వారు పేదరు గారిని అడుగుతారు, మీరును వెళ్ళిపోతున్నారంటే? అప్పుడు పేదరు గారు అంటారు, మేము ఎక్కడికి పోదాం ప్రభువా, నువ్వే కదా నిత్య జీవ మాటలు కలిగిన వాడవు అని వాళ్ళ వరకే నిలడం చూస్తున్నాం సార్. 12 మందినే కాదు 70 మందిని ముందుగా ఏర్పరచుకున్నారు. వారెవరు కూడా అక్కడ ప్రభు వాళ్ళ దగ్గర నిలబడలేదు, 12 మందిని మాత్రమే నిలిచారన్నది నేను అనుకుంటాను సార్. ప్రైజ్ లార్డ్ సార్.
రైట్, మరొకరు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
ప్రైజ్ లార్డ్ బ్రదర్.
బ్రదర్ ప్రైజ్ సింపుల్.
పన్నెండు మందిని ఎందుకు ఎంచుకున్నాడంటే, పాత నిబంధన కాలం పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేల్ గోత్రాలు 12 ఉన్నాయి కాబట్టి వాటికి ప్రత్యేకంగా 12 మందిని ఎందుకున్నాడని నేను అనుకుంటున్నాను బ్రదర్.
రైట్ రైట్. చాలా చక్కగా సమయం మనకి అయిపోతా ఉంది. చాలా చక్కగా మన వాళ్ళు చాట్ బాక్స్ లో కూడా ఇస్రాయల్ గోత్రాలు 12 మంది కాబట్టి 12 మందికి అనుకూలంగా మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కొత్త నిబంధనలో కూడా మరి 12 మందిని చూపిస్తూ మరి 12 మంది ద్వారానే కొత్త రాజ్య కొత్త నిబంధనను కూడా వీరి ద్వారానే ఎస్టాబ్లిష్ చేయడానికి అనుకూలంగా ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. రైట్. సమయము 6:15 అయిపోయింది కాబట్టి రేపు కూడా దీని మీద కంటిన్యూషన్ ఉన్నది కాబట్టి చాలా విషయాలు రేపు కూడా డిస్కషన్ చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. మరి పంపించేటప్పుడు అక్కడ ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్లకూడదు, మరి చాలా విషయాలు మనం డిస్కస్ చేస్తున్నటువంటి విషయాలు ఉన్నాయి. చాలా అమూల్యమైనటువంటి విషయాలు రేపు మనం కొనసాగిద్దాం. కాబట్టి ఈ రోజు బైబిల్ స్టడీని ఇంతటితో ఆపివేద్దాం అనుకుంటున్నాము. రేపు మళ్ళా దీని మీదే కొనసాగించాలి అనుకుంటా ఉన్నాము. రేపు కూడా ఉంటుంది కాబట్టి రైట్. సరే లాస్ట్ గా చివరిగా ఇంకొక ప్రశ్న మనం తీసుకుందాం. ఇంకొకరు ఏమైనా చెప్తారా నెక్స్ట్ పోర్షన్ లో? సతీష్ గారు, రూత్ గారు. రూత్ సిస్టర్ గారు, మీ పోర్షన్ లో ఉన్న డౌట్లు కానీ ప్రశ్నలు కానీ ఉంటే చెప్పచ్చు.
చెప్పండి. నాకైతే ఏ డౌట్స్ లేవు కదా.
ప్రశ్నలు కానీ ఏమన్నా చూస్తారు? సుధాకర్ గారు పెద్దపల్లి నుంచి సుధాకర్ గారు అడుగుతున్నారు, శిష్యులు యూదుల వద్దకు మాత్రం ఎందుకు వెళ్ళమన్నారు, అన్ని జనుల వద్దకు కానీ సమరయుల వద్దకు కానీ ఎందుకు వెళ్ళొద్దు అన్నారు అనేటువంటిది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాము. దీని మీద ఆల్రెడీ డిస్కషన్ జరిగింది బ్రదర్. కేవలం యూదులకి మాత్రమే మొదటగా అబ్రహాముకున్నటువంటి నిబంధన లేకుంటే వాగ్దానం ఏదైతే ఉందో మరి దాని ప్రకారము యూదుల నుంచే సువార్త మరి అందరికీ అందాలి కాబట్టి మొదటగా యూదుల వద్దకు వెళ్ళడం, యూదుల ద్వారానే మరి ఆ యొక్క వాగ్దానపు నెరవేర్పు గాని మరి ఈ యొక్క సువార్త అందరికీ అందించబడాలి అనేటువంటి ఉద్దేశంతోనే ముందుగా యూదుల వద్దకు వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు నిర్ణయించినట్లుగా ఆ యొక్క వాగ్దాన నెరవేర్పు గాని ఇది జరిగిందని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం బ్రదర్. శామ్యూల్ బ్రదర్, మినిస్ట్రీ అంటే రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధపరచేయుడి, దేవుని నిలబెట్టుడి, అన్ని ఉండాలా? రైట్. సిస్టర్ గారు మీరు చెప్తున్నా చెప్పండి. రూతి సిస్టర్ గారు,
ప్రభువుని బట్టి ప్రభు కొరకు మనం నిలవబడి వాక్య ఆయన చెప్పిన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు, అదేవిధంగా ఆయనను గురించి ప్రకటించినప్పుడు, దేవుని రాజ్య సువార్తను గురించి ప్రకటించినప్పుడు తప్పకుండా వ్యతిరేకత అనేది వస్తుంది అనేది ఈ భాగంలో అర్థమవుతుంది బ్రదర్.
అట్లాగే సిస్టర్ గారు. సో శామ్యూల్ బ్రదర్ ఇంకొక డౌట్ అడుగుతా ఉన్నారు, మిలిటరీ అంటే రోగులను స్వస్థపరచడం, చనిపోయిన వాళ్ళు లేపడం, కుష్ఠ రోగులను శుద్ధిని చేయడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, ఇవన్నీ ఉండాలా అని అడుగుతా ఉన్నారు. స్టడీ టీమ్ వాళ్ళు ఈ క్వశ్చన్ కి ఏదన్నా రెస్పాండ్ అవుతారా?
సార్ వందనాలు సార్.
చెప్పండి.
సార్, రాజసువార్త ప్రకటించడంలో సువార్త ప్రకటనలో ఇది ఒక భాగం సార్. ఇదే ప్రకటించమని ఇదే చేయమని ప్రభులు వారు పంపించలేదు. అక్కడ రాయబడినమాట 7వ వాక్యంలో సార్, పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించుడి అన్నారు. వారు వెళ్లడము మెయిన్, రాజ్యసువార్త ప్రకటించడానికి వారిని పంపిస్తున్నారు. అలా వెళుతూ
ఈ యొక్క అధికారాలు కూడా యేసుప్రభులు వారికి ఇస్తున్నారు సార్. ఇది వరకే చేయమని అక్కడ పంపేయలేదు. రాజ్య సువార్తలో ఇది ఒక భాగంగా నేను అర్థం చేసుకున్నాను సార్. రెగ్యులర్
రైట్. విక్టర్ పాల్ బ్రదరు ఏమంటున్నారంటే ఇది స్వస్థతలు, ఈ అద్భుత కార్యాలు ఆశ్చర్యకరం ఒక భాగమే కానీ ఇదే మినిస్ట్రీ కాదు అని చెప్తా ఉన్నారు. మన యొక్క ప్రధాన యొక్క దేవుని యొక్క ప్రధాన ఉద్దేశము రాజ్య సువార్తను ప్రకటించడమే మెయిన్ అన్నట్టు చెప్తున్నారు. మిగతా వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతారా?
దేవుడు సువార్త ప్రకటించమని పంపించి ఉన్నాడు. దేవుని సువార్త ప్రకటించే క్రమంలో ఎవరైనా అస్వస్థల గురైన వాళ్ళు ఉన్నా, రోగులు ఎవరన్నా ఉన్నాను, దేవులు పట్టిన వారు ఉన్నాను, వన్ ఆఫ్ ద పార్ట్ వారిని స్వస్థపరచడం అనేది ఈ యొక్క సేవకులుగా పంపబడిన వారి యొక్క అధికారం ఇచ్చారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ ప్రకారం వారు చేస్తున్నారు.
ఇక్కడ ప్రశ్న ఏంటంటే బ్రదర్, మినిస్ట్రీ అంటే ఈ అద్భుత కార్యాలు స్వస్థతలు ఇవేనా అని అడుగుతున్నారు.
వన్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే బ్రదర్. దాంట్లో
అక్కడ మనం చూడాలంటే ఇప్పుడు రోగుల్ని స్వస్థపరచడంలో మనం వారి పైన చూపించే కరుణ అనేది మనం అక్కడ చూపించాలి. యేసుక్రీస్తు వారు చూపించిన కరుణ, మరి వారిపై కనికరం అనేది మనం అక్కడ చూపించాలనేది మరి వారికి మాదిరిగా చెప్పారు. అలాగే మరి కుష్ఠరోగిని యేసుక్రీస్తు వారు స్వస్థపరిచినప్పుడు అది పాపంతో సమానమని చెప్పేసి, మరి కుష్ఠరోగం పాపంతో సమానమని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. ఆ పాపులను కూడా యేసుక్రీస్తు క్షమించగలరు అనేది మరి వీరి ద్వారా కూడా తెలియచేయబడాలి అనేది ఇక్కడ నాకు అర్థమైంది బ్రదర్.
ఇంతకీ మినిస్ట్రీ అంటే అద్భుతాలు స్వస్థతలు అంటారా, ఇంకేమన్నా ఉందని చేస్తారు?
అద్భుతాలు స్వస్థతలే కాకుండా ప్రేమ, జాలి, కరుణ ఇతరుల పట్ల ఎలా చూపించాలి, మరి వారి పాపాలని మనం ఎలా క్షమించాలి అనే దానికి కూడా ఇక్కడ మనం ఒక ఆన్సర్ గా తీసుకోవచ్చు అనేది నాకు అర్థమైంది.
మనం క్షమించడానికి మనకు అధికారము ఉంటుందా? యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఉంది.
ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి బ్రదర్. వాళ్ళు ఏ తప్పు చేశారు వాళ్ళు ఎంచకూడదు కదా. ఇప్పుడు నువ్వు ఈ తప్పు చేయడం వల్లే నీకు ఈ పాపం వచ్చింది, నీకు ఈ రోగం వచ్చింది అని ఎవరు ఇతరులు ఎంచుతా ఉంటారు. అలాంటి వారిని కూడా వీళ్ళు స్వస్థపరుస్తున్నారు, దగ్గరకు తీసుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే వారు యేసుక్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఉన్నారు కాబట్టి ఆ ప్రేమను వారి పట్ల పంచుతున్నారు అనేది.
రైట్. చాలా రెస్పాండ్ అవుతా ఉన్నారు. సో మినిస్ట్రీ అంటే ఖచ్చితంగా దేవుని రాజ్య సువార్త ప్రకటనే దేవుని యొక్క పని, ఆయన యొక్క అల్టిమేట్ పని. అందులో భాగంగా ఆ యొక్క సువార్త ప్రకటించేటువంటి క్రమంలో ఈ యొక్క అద్భుత కార్యాలు, వారికి ఉన్నటువంటి బాధలు, వేదనలు తీరడం ద్వారా మరింతగా పరిచర్యకి ముందుకు వెళ్ళడానికి కొద్దిగా ఉపయోగకరంగా ఉండేటువంటివే తప్ప మినిస్ట్రీ అంటే దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించటమే, అది మాత్రమే. మరి ఇవి దానికి కొంత పురికొల్పగా మరింతగా పరిచర్య, మరింతగా రాజ్య సువార్త విస్తరింప చేయడానికి, ఎక్కువగా చెప్పడానికి ఉపయోగపడేవే తప్ప మినిస్ట్రీ అంటే దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించటమే అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. చాలా చక్కగా మీరందరూ పార్టిసిపేట్ చేశారు. 23 నిమిషాలు అవుతుంది కాబట్టి ఈ యొక్క బైబిల్ స్టడీని మనం ఇంతటితో ఆపుదాము. మళ్ళా రేపు తిరిగి దీన్ని కొనసాగించుకుందాము. ఇంకా చాలా ప్రశ్నలు మన వాళ్ళు అడుగుతా ఉన్నారు. సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి, మరి దయ్యాలు రోగాలు పోగొట్టడానికి అధికారం కావాలి. ఈ అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి ఇచ్చి పంపిస్తా ఉన్నాడు. ఖచ్చితంగా మనము అవన్నీ కూడా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. రైట్. ఎవరైనా ఒకరు ఈ యొక్క జరిగినటువంటి బైబిల్ స్టడీ అంతటిని బట్టి ప్రార్థన చేయవలసిందిగా, స్టడీ టీం నుంచి ఒకరు రెస్పాండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. స్టడీ టీం నుంచి ఒకరు
సార్. వందనాలు సార్.
బ్రదర్ వందనాలు. సమ్మిట్ తీసుకుందాం.
ప్రభునామమున చేరవచ్చిన మీ అందరికి కూడా హృదయకాల శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకున్నానండి. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు ఒక తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మహోన్నతుడు మహాగణుడవునైనా మీ ఘనమైన నామమును ప్రభా ఉచ్చరించడానికి మీరిచ్చినటువంటి నైనా లేఖనాలను ప్రభువా మరి తెలుసుకోవడానికి ఒకరికొకరునైనా సంభాషించుకోవడానికి ఈ దినంలో మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తెలుసుకోలేని విషయాలను కూడా తండ్రి నీ కృపలోనైనా వాక్య భాగంలో తెలుసుకొనగలడానికి అనుమానాలను నిర్వృత్తిని చేసుకోవడానికి ప్రభువా నీ కృపలో మాకు గొప్ప అవకాశాన్ని కల్పించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయ కాలంలో ప్రభువా ఏదేదో ఆలోచనలు కాకుండా నీ ఎందలి ఆలోచన కలిగి నీ మాటలు నైనా ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయినా ఇందులో పార్టిసిపేట్ అయిన ప్రతి బిడ్డను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. మీరిచ్చినటువంటి ఆలోచన మీరిచ్చినటువంటి నాయన తలంపులతో మాట్లాడుకున్నాం ప్రభువాను బట్టి మీకు స్తోత్రములు. అయినా ఈ కార్యక్రమాన్ని నీ దాసునికి దర్శనమిచ్చి ఇటు రీతిగా నడిపించడానికినైనా మీరిచ్చిన ఆశీర్వాదమును బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ఈ కార్యక్రమం లేకపోతే ప్రభువా అవును తండ్రి ఏదేదో ఆలోచనలు కలిగి ఉండేవారమునైనా నీ కృపలో తండ్రి నీ వాక్యమును సరిగా అర్థం చేసుకోవడానికి సరైన రీతిలో నడవడానికి ప్రభువా ఈ కార్యక్రమం మాకు ఎంతో ఉపయోగపడుతున్నందుకు మీరు ఇటువంటి భాగ్యం ఇచ్చినందుకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ అయినా మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని మా ప్రభును మారక్షకుడైన క్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఆమేన్. చక్కగా ప్రార్థన చేస్తున్న రాజశేఖర్ బ్రదర్ కు వందనాలు. దయచేసి స్టడీ టీమ్ వారు ఇంకా బాగా సమయం ఉంది కాబట్టి రేపటికి మరింతగా మీరు సిద్ధపడి